వహశివ పుషి విశదే వసనం జలదాభం హలహతి భీతి మిళిత యమునాభం కేశవాధృత హలధర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. నిందతి యజ్ఞ విధేరహః శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవాధృత బుద్ధ శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే. ఒకప్పుడు రాక్షసులు విజృంభించారు. వాళ్ళు వేదములను చదువుకున్నారు, యజ్ఞములు చేసేవారు. వాళ్ళే త్రిపురాసురులు అని పిలువబడ్డారు. ఎవరంటారు అంటే త్రిపురాసురులు. విద్యున్మాలి, విద్యుజ్జిహ్వుడు, వజ్రనాభుడు అని పిలువబడే ముగ్గురు వీళ్ళంతా పరమ పాపాత్ములు, తారకాసురుడి కొడుకులు. ఈ ముగ్గురు మహాతపస్సు చేశారు, 3 నగరములు సంపాదించారు. ఒకటి బంగారపు నగరం, ఒకటి వెండి నగరం, మరొకటి ఇనప నగరం. ఈ 3 నగరాలు అడిగారట. అడగడం సరే, 3 నగరాలు కోట్లు ఇవ్వడం పెద్ద కష్టం కాదు. ఈ కోటలు ఆకాశంలోనూ భూమి మీద నేల మీద ఎక్కడైనా తిరగాలి, వాటికి నాశనం ఉండకూడదు. మేము నిరంతరం ఈ నగరాల్లో తిరుగుతూ ఉండాలి విమానాల్లో తిరిగినట్టుగా. మమ్మల్ని యుద్ధంలో చంపాలంటే 3 నగరములు ఒక్క కక్ష్యలోకి రావాలట, ఒకే ఆర్డర్లో నిలబడాలట. ఈ నగరం ఇటు, ఈ నగరం ఇటు, ఈ నగరం అటు తిరుగుతుందనుకోండి, వాటిని ఒక క్యూలోకి తీసుకురావాలి, వరుసలోకి. 3 వరుసగా ఉండాలి. ఆ వరుసగా ఉన్నప్పుడు బాణము కాని బాణముతో, ధనుస్సు కాని ధనుస్సుతో, విలుకాడు కాని విలుకాడు, నారి కాని నారితో ఛేదిస్తేనే అది నాశనం అవ్వాలి అని కోరారు. మేము వేదములు చదువుకుని యజ్ఞం చేస్తున్నాం. ఈ వేదమయమైన యజ్ఞము చేసినంతకాలం అటువంటి వాడు ఎవడు మమ్మల్ని చంపకుండా ఉండుగాక అన్నారు. ఇది చచ్చే చావు ఇది. బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఇంకేముంది, వాడు విజృంభించారు, ఇష్టం వచ్చినట్టు తిరిగారు, దేవతల చెత కొట్టేశారు. సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు వాళ్ళందరినీ కాళ్ళ కింద పెట్టి తొక్కి వేశారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు, తాగారు, తందనాలాడారు, ఎన్నో అత్యాచారాలు చేశారు. కానీ వాళ్ళని ఎవరు ఏం చేయలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు యజ్ఞములు చేస్తారు, వేదములను నమ్ముతారు. ఆ యజ్ఞములు పాడైపోయి వేదములను వాళ్ళు నమ్మడం మానేస్తే కానీ ఆ 3 ఒక చోటకి తేలేము, వాళ్ళని చంపలేము. అందుకని శివుడు ఏం చేశాడు, విష్ణువుని పిలిచాడు. విష్ణుదేవ, ఈ సమయంలో నువ్వే మమ్మల్ని కాపాడాలి, యజ్ఞములకి వీళ్ళని దూరం చెయ్యి, వాళ్ళు వేదములు చదవకుండా వేదములను తిట్టేటట్టు చెయ్యి అనగానే వెంటనే ఆయన ఓ అందమైన బుద్ధ రూపం ధరించాడు. ఇప్పుడు బుద్ధుడు అని మనం పిలుస్తున్న ఆయన ఆ బుద్ధుడు, ఈ గౌతమ బుద్ధుడు కాదు. బుద్ధ రూపం ధరించి అరిహంత అని పేరు పెట్టుకున్నాడు. ఏమిటా పేరు? అరిహంత, శత్రువుల్ని చంపేవాడు. అరిహంత అని పేరు పెట్టుకుని గణపతి మొదలైనటువంటి వాళ్ళని శిష్యులుగా పెట్టుకుని, ఎక్కో నారాయణ, తినండి, తాగండి, తిరగండి, పాపము లేదు, పుణ్యం లేదన్న మొదలెట్టాడు. ఈ కొత్త కాన్సెప్ట్ అందరికీ నచ్చిందండి. అవి ఎందుకని, తినండి, తాగండి, ఇవి ఇష్టవుతున్నట్టు తిరగండి. శివపురాణంలో దీన్ని నేను చాలా అద్భుతంగా చెప్పాను. వీలుంటే వద్దిపర్తి పద్మాకర సంపూర్ణ శివపురాణం కొట్టి వినేయండి యూట్యూబ్లో. ఈ కథ అపూర్వమైన కథ, ఎన్నిసార్లు చెప్పినా చెప్పదగిన కథ, వీలుంటే మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవాల్సిన కథ అన్నమాట. అందరినీ అనమాట చెర పిబ విహర ఇలా చెప్పాడు ఆయన. చిరించండి, విహరించండి, తాగండి, పాపం లేదు, పుణ్యం లేదు. వేదము అహింస పరమోధర్మ అంటుంది. మళ్ళీ తానే హింసతో కూడిన యజ్ఞములు చెయ్యమంటుంది. ఇబ్బే దీన్ని నమ్మకూడదు, వేదముల వల్ల ప్రపంచం నాశనం అయిపోతున్నది, కాబట్టి వేదముల వల్ల చాలా ఇబ్బంది, వేదన. ఏమీ లేదు హాయిగా, దీపం పెట్టక్కర్లేదు, ధూపం అక్కర్లేదు, యజ్ఞములు అక్కర్లేదు, ఉపవాసములు అక్కర్లేదు, పిచ్చి తెల్లబట్టలు ఒకటి కట్టుకోండి చాలు, లేదా కాషాయం కట్టుకోండి, బోడిగుండు చేసుకోండి, అసలు వావి వరస ఉండకుండా తిరగడంలో ఎంత ఆనందం ఉంది. ఆనందం అంటే తాగుడులో ఉంది, ఆనందో బ్రహ్మ అని కప్పులు కప్పులు తాగండి, ఇలా మొదలెట్టాడు. వేదధర్మాన్ని తిట్టాడు. మొదట్లో త్రిపురాసురులు నమ్మలేదు, కానీ త్రిపురాసురుల భార్యల దగ్గరికి నారదుడును గణపతి వెళ్ళారు. నారదుడు ఓం నమో నారాయణ అనేవాడు కదా, ఓం హరిహంత్రి నమః అన్న మొదలెట్టాడు. ఇదేదో బాగుంది నారద, నువ్వే ప్లేట్ పిరాయించి మతం మారావంటే మేము మారడంలో అసలు ఉంది అన్నారట. నారదుడు లాంటి వాడు మతం మారిపోయాడు అనమాట. అందుకనే ఓ దరిద్ర మతం ఉంది, వాళ్ళు నన్ను కూడా మార్చాలని చూశారు, నేను ఆ మతంలోకి మారిపోతే మీరందరూ నాతో కూడా మారిపోతారని వాడు ఉద్దేశం. అందుకని ఇప్పుడు కదా, ఎప్పుడు 5 కోట్లు ఇస్తూ ఉన్నారండి నాకు, చాలా కాలం క్రితం 5 కోట్లు నాలాంటి వాడిని మార్చడానికి అంత ఖర్చు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఎలాగో కుదరదు అనుకోండి, ఆనాడైతే నేనున్న పరిస్థితుల్లో 5 కోట్లు అంటే మాటలు కాదు. ఇది 30 ఏళ్ల క్రితం 5 కోట్లు అంటే ఆలోచించండి. నేను అన్నాను, చిరిగిపోయిన 1 కోటి కంటే తక్కువది నాకు. ఈ 5 కోట్లు కూర్చుని మతంలోకి వచ్చి ఏదో సుఖాలు పొందడం కంటే నేను హాయిగా వేళకింత కాఫీయో చుక్క తాగుతూ మామిడి చెత్తో అన్నం తినడంలో ఉన్న ఆనందం నాకు లేదు, పోమన్నానంటే నా భగవంతుడు నేను వదిలి ఎలా వస్తాను. ఇందులో తన ధర్మములో సర్వనాశనమైనా పర్వాలేదు, పరధర్మం భయంకరం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. తన స్వధర్మంలో నిధనం శ్రేయ, చచ్చినా పర్వాలేదు అన్నాడండి. నిధనం అంటే చచ్చుట. నీ ధర్మంలో నీ మతంలో ఉంటూ నువ్వు చావు పర్వాలేదు, డబ్బు లేకపోయినా పర్వాలేదు. కాబట్టి నీ మతంలో తిండి లేక చచ్చినా పర్వాలేదు, కానీ పరధర్మం భయంకరం. బాగా అనుష్ఠింపబడిన తన స్వధర్మము కంటే పరధర్మం ఎప్పుడూ డేంజరే. నువ్వు కష్టపడు, నీ ధర్మంలోనే ఉండన్నాడు. కాబట్టి మీరందరూ మీ ధర్మం విడిచిపెట్టకండి. ఎవడైనా మీ దగ్గరకు వస్తే చిత్తకొట్టి పారేయండి, అంతే. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఈ మధ్యన బాగా తయారయ్యాలండి శివశక్తి. అలాగే ఈ మధ్యన ఇంకొక అతను ఎవరో కుర్రవాడు తయారయ్యాడు చక్కాను, చాలా గొప్ప గొప్ప వాళ్ళు అంతే. లలిత్ అనే ఆయన ఒక ఆయన, తర్వాత తిరురక్షణ సమితి తిరుపతిలోనే ఉంది, తిరురక్షేత్రాల సమితి, ఇలాంటి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు. ఊళ్ళో కూడా పరమతాల వాళ్ళు వస్తే తన్ని తరివేస్తారు శుభ్రంగా. మళ్ళీ 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 మన ధర్మం ఇలా నిలబడాలంటే ఒక నరేంద్రుడు ఒక యోగి గారి యొక్క అనుగ్రహం మనకు కావాలి, దానికి మనం కృషి చేయాలి. అయితే పనికి వాళ్ళు 10 మంది ఉండి మొత్తం ప్రపంచాన్ని శాసించాలనుకుంటారు వాళ్ళు. మన ధర్మంలో మనం బతుకుతూ ఉంటే మనల్ని బతకను కూడా చంపేస్తుంటే ఎలాగండి బాబు, చాలా కష్టం. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి, దీనికోసం ఏమైపోయినా పర్వాలేదు. మన ధర్మం కంటే ఏ ధనము ఎక్కువ కాదు, ధర్మం కోట్ల ధనం కంటే చాలా లాభం. ఇక్కడ హాయిగా కూర్చుని ఏదో 2 పూరీలు తింటూ ఉంటే మీకు కలిగే ఆనందం, కూర వేసుకుని వాడిచ్చినటువంటి దరిద్రపు మాంస ముక్కల్లో ఏమేడుస్తుంది, అక్కడ వాడి ఇచ్చేటటువంటి సీసా కోసం, వాడిచ్చే 2 కోడిగుడ్ల కోసం, వాడిచ్చే బియ్యం కోసం చేరి, ఆ తర్వాత మొత్తం మనకి దశమ భాగం వాడికి అంటగట్టేయటం. ముందు మనకి ఇచ్చినట్టు ఇస్తారండో, తర్వాత మన దగ్గర 10% అంటారు, 10% తర్వాత మొత్తం లాగేస్తారు. అంత డేంజరస్ మతం మరొకటి లేదనమాట. అటువంటి మతములు ఎప్పటికీ ప్రమాదమైన గుర్తుపెట్టుకోండి. అందులో ఎందుకు చెప్తానంటే, నారదుడంతటి వాడు నారాయణ స్మరణ విడిచిపెట్టి అరిహంత అనగానే, అరిహంత అంటే విష్ణు అని తెలుసు కాబట్టి అన్నాడండి. గణపతి కూడా అలా రాగానే ఆడవాళ్ళు ముందు మతం పుచ్చుకున్నారు. ఎప్పుడు కూడా విదేశాల వాళ్ళు పనిచేస్తారు, ముందు లేడీస్ని మార్చేస్తారు. సత్యనారాయణ గారు మాత్రం కష్టం, అదే వాళ్ళు ఆవిడ 4 సార్లు వెళ్ళి లోపలికి ఎందుకమ్మా బొట్టు అనవసరంగా అంటే, 5వ సారైనా మారిపోవచ్చు చెప్పలేము, ఆవిడంటే ఉత్తమరాలు మారిపోవచ్చు, ఇంకోళ్ళు ఎవరు మా ఇంట్లో వాళ్ళు పడగొట్టేస్తారు బాబాయ్ వీళ్ళు, చాలా ప్రమాదం. ఇంకో విషయం చెప్పనా, ముగ్గం ముగ్గోడానికి వచ్చింది ఓ దౌర్భాగ్యురాలు. మా పీఠానికి ఎదురుకుండా ఓ పిశాచి ఉంటుందిలేండి, ఓ దరిద్రపు డ్రెస్ వేసుకుని ఓ నైటీ వేసుకుని ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. దాని దగ్గరికి అమ్మడానికి వచ్చి ముగ్గు మా ఇంటికి కూడా వచ్చి ఏది అమ్మగారికి ముగ్గమ్మింది, ముగ్గమ్మడానికి వచ్చింది ముగ్గులో దింపబోయింది. అమ్మ మీకోసం ప్రార్థన చేయనా అని నెత్తి మీద ఉసుకేసుకుని ముగ్గమ్మడం మానేసి ప్రార్థన చేస్తానంది. నీ ముగ్గు లేదు మళ్ళీ ఇక్కడ ముగ్గమ్మడానికి వచ్చామంటే చిత్తకొడతాను పొమ్మంది ఆవిడ. అదే మనలాంటి వాళ్ళు అయితే ఏమో మన కోసం ప్రార్థన చేస్తుందేమో అది నష్టమేమిట్లే అనుకుని ఆ ముగ్గు దాన్ని నమ్మి దాని ముగ్గులో మనం దిగిపోతాం. నిజం, ముగ్గమ్ముదానని ప్రార్థన చేస్తానంది. మళ్ళీ వీధిలో కడుగు పెట్టద్దు అన్నారు మరి వాళ్ళు, వెళ్ళిపోయింది అనుకోండి. ఇలా ముగ్గులని మీరు ప్రార్థన చేస్తారు వీళ్ళు దొంపలదేగా. కుష్ఠరోగి దగ్గర కూడా డబ్బులు లాగేస్తారు వాళ్ళు. మళ్ళీ ఇంకొకసారి గోవిందా. ఆడవాళ్ళంతా మతం మారారు, ఏది వేదం విడిచిపెట్టారు, తెల్లబట్టలు కట్టారు, బొట్టు తీసేశారు, దీపారాధన మానేశారు. హాయిగా అహింస సర్వభూతాన్ని తినండి, తాగండి, తిరగండి, హాయిగా తిరగండి, పాపం లేదు, పుణ్యం లేదు, పునర్జన్మ లేదు. ఇదో గొడవ. ఆ బౌద్ధంలో పునర్జన్మ లేదంటారు. నువ్వు ఈ జన్మలోనే ఏమన్నా అనుభవించడం, చచ్చాక మళ్ళీ నరకం లేదు, స్వర్గం లేదు, పునర్జన్మ లేదని కానీ ఇది నచ్చేసింది అనమాట. ఈ ఆడవాళ్ళు మారాక ఇప్పుడు మొగుళ్ళను మొదలెట్టారు. త్రిపురాసురుల్ని భార్యల దగ్గరికి వెళ్ళి, ఎంతకాలం ఈ యజ్ఞాలు, ఈ యజ్ఞముల వల్ల ఎంత కష్టం, ఉపవాసం ఉండండి అంటారు, పొద్దున్నే లేవండి అంటారు, యజ్ఞానికి వెళ్ళి 300 కట్టమంటారు, తెల్లారుదామని 6 యజ్ఞానికి వెళ్ళాలంటే 4 లేవాలి, కాఫీ తాకూడదు అంటాడు దిక్కుమాలాడు, ఈ గొడవ అంతా ఎందుకు, పూర్ణాహుతి అంటారు, ప్రదక్షిణ అంటారు, ఆ నెయ్యి అందులో పోసేపోతే కడుపులో పోయొచ్చు కదా అన్నారట. వీళ్ళకి కూడా ఈ కాన్సెప్ట్ బాగుందనిపించింది. మొదట నమ్మకపోయినా క్రమంగా నమ్మారు. యజ్ఞములు విడిచిపెట్టారు, వేదం విడిచిపెట్టారు, పూర్తిగా నాస్తికులైపోయి బౌద్ధం స్వీకరించి అరిహంత రూపంలో ఉన్న ఈ బుద్ధావతారాన్ని దగ్గరికి తీసుకున్నారు. ఈ బుద్ధావతారం బాగా వాళ్ళని బుద్ధావతారం చేశాడు స్వామివారు. ఆయన ఏమని చెప్పాడు, నిందసి యజ్ఞ విధే రకః శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం. ఆయన ఈ యజ్ఞ విధిని నిందించడం మొదలెట్టాడు. నాయన నువ్వేం చేసావు, మంచి దయ చాలా గొప్పది, అహింస చాలా గొప్పది, దయాహృదయం కంటే ఈ ప్రపంచంలో గొప్పది లేదు, పశువుల్ని చంపి యజ్ఞం చేయడం దండగా అని నూరిపోసావు. యజ్ఞములను ఆశ్చర్యంగా తిట్టావు. ఏదో అహహ అన్నాడండి, ఆహా ఏం తిట్టేసావోయ్ అన్నాడు అనమాట. యజ్ఞములను తిట్టావు, తిట్టగానే అందరికీ అది నచ్చింది. కొత్తవాడు వస్తే కొంత రోజులు అలా ఉంటాం, గోంగూర కట్టలు లాంటి బాబుగాడు కొందరు తయారవుతారు, ఆ దరిద్రుల్ని మనం నమ్ముతాం, పరమచండాల పీనుగులు వాళ్ళు, మూతి మీద వేసం లేని దౌర్భాగ్యులు, ఇటువంటి వాళ్ళంతా కొత్త కొత్త చెప్పగానే అవునే అబోలేని నాస్తికవాదంలో పడతాంట. నాస్తికవాదం సులభంగా ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణకి బలైపోయారు త్రిపురాసురులు, యజ్ఞములను తిరస్కరించారు. తిరస్కరించగానే ఏమైపోయింది, వాళ్ళ పుణ్యమంతా నాశనం అయిపోయింది. అప్పుడు శివుడు ఏం చేశాడు, మేరు పర్వతాన్ని విల్లుగా చేశాడు, భూమిని రథం చేశాడు, ఆదిశేషుణ్ణి వాసుకిని వింటికి నారిగా చేశాడు, వేదములు 4 గుర్రముగా చేశాడు, బ్రహ్మని సారథి అవ్వమన్నాడు. బ్రహ్మ సారథయ్యాక విష్ణుమూర్తి అస్త్రంగా మారాడు, నారాయణుడు బాణంగా మారాడు. అప్పుడు ఈ నారాయణాస్త్రాన్ని వింటికి ఎక్కుపెట్టాడు. మొత్తం త్రిపురాసుల 3 పట్టణములు ఒకే కక్షలోకి తీసుకొచ్చాడు. 3 పట్టణాలు ఒకే ఒక వరుసలోకి వచ్చాయి. వెంటనే ఈ పవిత్రమైన రథం మీద ఎక్కి మేరు పర్వతాన్ని చాపంగా ధరించి, వాసుకిని ఆదిశేషుణ్ణి వింటికి నారిగా ధరించి, విష్ణువునేమో బాణంగా తయారు చేసి ఎక్కుపెట్టి విడిచిపెట్టగానే చట పట ధ్వనులతో ఈ నారాయణాస్త్రం మొత్తం 3 పట్టణాలు కాల్చి బూడిద చేసింది. 3 చచ్చారు, పిడికిడు బూడిద నేల మీద పడిపోయింది. ఈ విధంగా రాక్షస నాశనం కోసం బుద్ధావతారం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ దేవతలు అన్నారట, కలియుగంలో కూడా మళ్ళీ రాక్షసులు వస్తారు, అప్పుడేం చెయ్యాలి అని అడిగారట. అప్పుడు ఆయన కలియుగంలో మహారాజుల రూపంలో, కొన్ని రాష్ట్రాలను పరిపాలించే ముఖ్యమంత్రుల రూపంలో, ముక్కుమంత్రుల రూపంలో, కొంతమంది ప్రజల రూపంలో, 70 ప్రజల్ని పరిపాలించిన ఒక పార్టీ రూపంలో ఈ రాక్షసులు మళ్ళీ జన్మిస్తారు. కలియుగంలో మానవుల రూపంలో తిరిగే ఈ రాక్షసుల్ని సంహరించడానికి ఈ బుద్ధావతారం ఉపయోగపడుతుంది, వాళ్ళు సర్వనాశనం అవ్వడానికి ఈ బుద్ధ రూపంతో ఉంటాను అన్నాడు ఆయన. అందుకే కలియుగంలో కూడా మళ్ళీ ఈ బుద్ధావతారం బాగా వ్యాప్తి చెందుతుంది. అందుకే వేదాలని వాటిని నిందించి వీళ్ళు నాశనం అయిపోతారు. వీళ్ళు నాశనమే, వీళ్ళతో పాటు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని కూడా నాశనం చేస్తారు. అదిగో ఆ మాట కూడా చెప్పారు ఇందులో వ్యాఖ్యాతలు. ఈ బుద్ధ రూపంతో ఏదో దయ అనే పేరుతో యజ్ఞాలు పూజలు వీటిని తిరస్కరించి ప్రజలు నాశనం అవుతారు. అలా నాశనం అవ్వడం కోసం బుద్ధ రూపం ధరించిన కేశవ నీకు జయము కలుగుగాక. లేకపోతే పిచ్చి మాటలు కాకపోతే పువ్వులు ఏమంటాయండి, మమ్మల్ని కోసి మమ్మల్ని పీక్కి ఉరి బిగించి చంపుతావా అని ఎప్పుడు పువ్వులు అనమాట. పువ్వులు ఏమంటాయో శివపురాణం చెప్పింది, మేము పుట్టి 5 చచ్చిపోతాం, మందార పువ్వు వికసించి మధ్యాహ్నానికి వాడిపోతుందో లేదా, వాడి ఆ వేళ్ల మీద పడే కంటే ఏ భగవంతుడి పాదాల దగ్గర శిరస్సు మీద ఉండి మేము ముక్తి పొందాలి ముక్తి పొందాలని తపించిపోతాయట. పూల జన్మ ఎత్తినటువంటి పువ్వులన్నీ ప్రాణంతో ఉన్నంతసేపు కృష్ణుడికో అమ్మవారికో శివుడికో అంకితం ఇవ్వాలని కోరుకుంటాయి తప్ప మమ్మల్ని చంపకండి కొయ్యకండి పూజ చెయ్యొద్దు అనవు. అందువల్ల వద్దు పూజ, పువ్వుల్ని కొయ్యొద్దు, పుష్పాలని భగవంతుడికి ఇవ్వద్దు అని చెప్పేటటువంటి బుద్ధవాదం అనే ఒక వాదం రూపంలో ప్రజలు నశించిపోతారని చెప్పారండి పురాణాల్లో. నేను చెప్పలే, మన పురాణాల్లో మాట వ్యాసులు చెప్పాడు. ఇవన్నీ లేనిపోని కొత్త నాస్తికవాదాలు అన్నమాట. ఆ నాస్తికవాదములను తిరస్కరించే పరమభక్తుడు జయదేవుడు. అందుకే అవతారం నువ్వు ఎత్తావు, రాక్షస సంహారానికి ఎత్తావు, అంతే తప్ప మానవుల కోసం అవతారం ఎత్తలేదు. అలా రాక్షస నాశనం చేసే బుద్ధస్వరూప నీకు జయము కలుగుగాక. ఇక తర్వాత అసలైన అవతారం ఇదే. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ లేని విజృంభణ చూపించేశాడు ఆయన. తక్కిన అవతారాలన్నీ ఒక ఎత్తట, ఇప్పుడు ఎత్తబోయే 10వ అవతారం కల్కి అవతారం ఉందే, ఈ కల్కి అనే పేరుతో పుట్టబోయే భగవంతుడి రూపం అపూర్వ రూపం అన్నమాట. ఈయన శంబల అనే ఒక గ్రామంలో పుట్టబోతున్నాడు. విష్ణుయసుడు అనే పేరు కలిగిన ఒక మహాత్ముడికి, ఒక తపశ్శాలికి కొడుకుగా పుట్టబోతున్నాడు. హిమాలయాలలో అదృశ్య రూపంలో ఉంటుంది ఆ శంబల గ్రామం. ఎక్కడో కేదారం నుంచి 10 కిలోమీటర్ల లోపల కడితే అక్కడ అదృశ్య రూపంలో ఎవరికీ కనబడకుండా ఉంటుంది ఈ గ్రామం. అది కొంతమంది మాత్రమే మహాత్ములు అరుదుగా చూడగలుగుతారు, ఎవరు పడితే వాడు చూడలేరు. అక్కడ ఈ స్వామివారు కలియుగ అంత సమయంలో పుడతాడు. అప్పుడు ఆయన పసుపు రంగులో ఉంటాడు. బంగారం ఎలా ఉంటుందో ఆ రంగులో పుడతాడు. పూర్తిగా సువర్ణవర్ణంతో పుడతాడు. అప్పుడు పూర్తిగా బంగారపు రంగట. ఇంకా ఆయన్ని చూస్తే బంగారమే అలా ఒక రూపం ధరించిందా అన్నట్టుగా ఉంటాడు. పీతవర్ణంలో ఉన్న ఆయన తెల్లని వస్త్రం కడతాడట, తెల్లని బట్ట కడతాడు. ఆయన కోసం 4 వేదములు తెల్లని గుర్రం రూపం ధరిస్తాయి. 4 వేదములు ఒకటైపోతాయిటండో. కలియుగాంతంలో వేదములు మళ్ళీ 4 ఏమవుతాయి? ఒకటైపోతాయి. వేదములు ప్రస్తుతం ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదంగా ఉన్నాయి. ఈ 4 వేదములు ఒక ముద్దగా మారి తెల్లని గుర్రంగా మారతాయి. ఆ గుర్రం మీద కూర్చుంటాడు ఆయన. గుర్రపు రౌతు కింద ఉంటాడు. అప్పుడు ఆయన వయస్సు 30 ఏళ్ల లోపు ఉంటుంది. చాలా అందంగా ఉంటాడు. ఒత్తైన జుట్టు వేళ్లాడుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేల దాకా వేళ్లాడుతుంది ఆయన జుట్టు. కిరీటం ధరిస్తాడు ఆయన. మహారాజ వేషంలో ఉంటాడు. ఆయన చేతిలో కత్తి ఉంటుంది. ఆ కత్తి వంకరగా ఎలా ఉంటుందో తెలుసా? తోకచుక్కలా ఉంటుందట. తోకచుక్క అరిష్టం. తోకచుక్కను చూసిన వాడికి తొందరలో కీడు వస్తుంది. అలాంటి తోకచుక్క అనిపించేటటువంటి పెద్ద కత్తి, మంచి పదునుగా వంకరగా ఉన్న కత్తి ఎత్తుతాడు. ఆ కత్తితో పొడిస్తే లోపల పేగులని బయటకు వచ్చేస్తాయన్నమాట. అటువంటి కరాళమైన కత్తి అది. అటువంటి కత్తి ధరిస్తాడు. ఆ కత్తితో ముందుకు దూకుతాడు. ముందు ప్రేక్షులందరినీ పారేస్తాడు. వాళ్ళ తలకాయలన్నీ తెగి కింద పడుతుంటే నెత్తురు ఏరు కింద ప్రవహిస్తుందిట. ఆ గెడ్డాలు నాచుల్లా కనపడతాయట. ఏట్లో నాచుంటుంది చూసారో అలాగనమాట. అలా తలకాయలు కొట్టుకుపోతూ ఉంటాయి. ఇక అక్కడి నుంచి మ్లేచ్చులందరినీ, ఈ పరమతస్థులందరినీ, వేదములను నాశనం చేసి ఎంతోమంది మహాత్ముల్ని చంపిన దుర్మార్గులందరినీ పట్ట 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 వేసి పారేస్తాడు. అందరూ చచ్చాక ఇక ఇలా పురాణములు వినే పవిత్రులైన మీలాంటి వేదస్వరూపులు మాత్రం మిగులుతారు. మిమ్మల్ని రక్షిస్తాడు. అక్కడితో ఈ కలియుగం అంతమైపోయి మళ్ళీ కృతయుగ ధర్మం ఏర్పడుతుంది. కృతయుగం మళ్ళీ చక్క త్రేతాయుగం మొదలవుతాయి అన్నమాట. ధర్మ సంస్థాపన కోసం అవతరించబోతున్నవాడు కల్కి అంటే. ఆ కల్కి అనే అవతారమును జయదేవుడు అద్భుతంగా వర్ణించాడు. మిలేచ్చనివ్వకనిధనే కలయసి కరవాళం, ధూమకేతుమివ కిమపి కరాళం, కేశవా కేశవాధృత కల్కి శరీర జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. మ్లేచ్చుల యొక్క సమూహాన్ని చంపడం కోసం, నిధనం అంటే చంపడం, చంపుటయందు ధూమకేతుమివ తోకచుక్కలా ఉంటుందట. రాక్షసుల్లాంటి మ్లేచ్చులందరినీ నరికి అవతల పారేయడం కోసం కల్కి అనే అవతారం ఎత్తుతావు. అప్పుడు నీ చేతిలో ఉన్న కత్తి పదునుగా వంకరగా ఒక తోకచుక్క ఆకాశంలో కనపడితే ఎలాంటి అరిష్టమో, అలాంటి అరిష్టమా పాపాత్ములకి అన్నట్టుగా కనపడుతుంది. అలా అవతరించి నీ ఖడ్గంతో మ్లేచ్చులను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తావు. అలా ధర్మ సంస్థాపన చేయటం కోసం అవతరించే కల్కి స్వరూప కేశవ జగదీశ్వర హరి నీకు జయము కలుగుగాక, నీవు జయమును పొందదువుగాక. ఇది దశావతార స్తోత్రం. మహాద్భుతముగా తన తపశ్శక్తితో కృష్ణుణ్ణి దర్శించి జయదేవుడు రాశాడు. ఈ స్తోత్రమునికి పద్మావతి కాళ్ళ మీద పడిందనమాట. అప్పుడు గురువుగారు ఏం చేశారని చెప్పానన్నా, వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. అప్పటికే పరాశరుడు వచ్చాడు కదా, తమ్ముడు పరాశరుడు. నాయనా పరాశర, వీళ్ళు కవిత్వం రాసుకుంటారు మంచివాళ్ళు, కనీసం ఉదర పోషణ కూడా చూసుకోరు, మరీ పద్మాకర్ గారి లాగా అమాయకులు. అందుకే వీళ్ళని ఎవరైనా మోసం చేస్తారేమో అని నాకు భయం. నువ్వే వీళ్ళని రక్షించనగా రక్షణ బాధ్యత నాదండి. మాకు మంచి ఇల్లుంది, మా అమ్మ నాన్న వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. కోడలతో పాటు అక్కడికి వచ్చిన మా జయదేవుని చూసి మా అమ్మ మా నాన్న ఎంతో ఆనందపడిపోతారు. ఎందుకంటే ఈ మధ్యన పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, పెళ్ళిళ్ళ కోసం ఎన్ని ప్రకటనలు ఇచ్చినా పెళ్ళిళ్ళు అవ్వటం లేదు కదా. డైరెక్ట్గా పెళ్లి చేసుకుని తానే వచ్చేస్తే ఎంత ఆనందం మరి. అందుకని కోడళ్ళ కోడళ్ళ కొడుకు పెళ్ళమ్మా రవమ్మా ఓహో రవమ్మా అని మేడలోకి ఆ కోడల్ని ఆహ్వానిస్తారు. అనగానే ఆయన సంతోషపడి ఇక వెళ్ళిరండి అన్నట్టే. వీళ్ళ దగ్గర సామాన్యం ఏడిసింది రెండు నార చీరలు తప్ప ఈ మూట పట్టుకుని బయలుదేరారట. పాపం వాళ్ళ దగ్గర పెద్ద లగేజ్ కూడా లేదండి, సూట్ కేసులు, మళ్ళీ రైల్లోంచి వర్షంలో తడవకుండా ఉండడానికి ట్రాలీలు. మహానుభావుడు పరాశరుడు వీళ్ళని వెంట పెట్టుకుని కొంచెం తెలివైన వాడు, ఆర్గనైజేషన్ బాగా తెలిసిన వాడు కనుక ఈ బిందు ద్వీపము అని చెప్పే బిందు బిల్వం అనేటటువంటి గ్రామానికి వచ్చాడు. నిన్నే చెప్పారు ఎవరో, ఎన్ని కిలోమీటర్లు ఉంది ఆయన ఇక్కడికి, అది ఇంచుమించుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉందిటండి, తక్కువేం కదట. పూరీ జగన్నాథానికి ఇంచుమించుకు 50 కిలోమీటర్ల దూరంలో ఇంటర్నెట్లో కొట్టాడు ఆయన, చూపించాడు. ఆ గ్రామం 50 కిలోమీటర్స్ దూరంలో ఉందిట. ఎవరు జయదేవుడు పుట్టిన ఊరు, ఇప్పటికీ ఆ ఇల్లు ఉందని అక్కడ వాళ్ళు చూపించారు ఒకప్పుడు మాకు. అందుకని చెప్తున్నాను నేను, ఈ మధ్యన మేము చూడలేదు కానీ 2018లో వచ్చాం కానీ వెళ్ళలేదు మేము, ఎప్పుడో మా చిన్నప్పుడు చూసాం. ఆ పాతకాలపు బిల్డింగులు చాలా జాగ్రత్తగా కట్టే పెడుతున్నారు. బృందావనంలో ఆ నందగృహం యశోద గృహం ఇప్పటికీ ఉన్నాయి. పూతన చచ్చిపోయిన స్థలంలో పూతన యొక్క విగ్రహాన్ని పడుకోబెట్టి ఉంచారు చక్కగా. కాబట్టి అక్కడికి వెళితే ఇక్కడే పూతన సంహారం జరిగిందని తెలుస్తుంది అన్నమాట మనకి. అది అలాంటి ప్రాంతం బిందు బిల్వం. వీళ్ళు అరణ్యంలో ఉన్న ఆశ్రమాల దగ్గర నుంచి పెద్దగా లగేజీ లేదు కనుక, ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు కనుక, సూట్ కేసులు కావు కనుక ఏదో రెండు నారవస్త్రాలు మూట కట్టుకుని నడుము కట్టుకుని బయలుదేరారట. కష్టపడి నడిచి నడిచి బిందు బిల్వం చేరారు. తీరా వస్తే వాళ్ళ ఇంటికి లంక అంత ఇల్లది, పెద్ద ఇల్లు. ఆ ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, కాంపౌండ్ వాల్కి బయట గేట్ ఉంది, పెద్ద తలుపు అనమాట. అది కూడా మంచి టేకు చెక్కతో తయారు చేయబడినటువంటి గేటుకి తాటికాయంత తాళం వేసింది. చీకటి పడుతూ ఉంటే వీళ్ళు ఊరు వచ్చేసరికి ఇంటికి తాళం వేసిందిట. ఎప్పుడూ పరాశరుడి తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి ఎక్కడికి వెళ్ళరు. ఎందుకంటే ఆయన బయటికి వెడితే ఈవిడ ఉంటుంది, ఈవిడ ఎప్పుడు ఇంట్లోకి సాధారణంగా బయటికి వెళ్ళదు. పూర్వం ఆడవాళ్ళు అసలు ఇంట్లోకి బయటికి వెళ్ళేవారు కదండి, తక్కువగా వెళ్ళేవారు. అందుకని పరాశరుడు తెల్లబోయి ఇదేమిటి, చక్కగా వచ్చామనుకుంటే చొక్కెదురయ్యింది, ఇంటికి తాళం వేసింది అని పక్కింటికి వేసి వెళ్ళాడు. ఆ పక్కింటి పినిగారు వచ్చి, నాయన వచ్చావురా పరాశరుడు అందేవాడు పాపం ప్రేమగా. వచ్చా వషోయ్ అంది. వచ్చాను కానీ పిన్ని, ఏమిటి మా ఇంటికి తాళం వేసిందంటే, నాయన జయదేవుడు కనపడలేదు అందుకని బెంగ పెట్టుకుంది మీ అమ్మ. ఇంతలో ఒక నెలాళ్ళ క్రితం కాశీయాత్రకు బయలుదేరారు ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, అందుకని ఇంటికి తాళం వేసి తాళం నాకు ఇచ్చి మా అబ్బాయి మా వాళ్ళు వస్తే ఇమ్మని మీ అమ్మ నాన్న కాశీయాత్రకు వెళ్ళారు. పూర్వం కాశీయాత్రకు నడిచి వెళ్ళేవారు, బిందు బిల్వం నుంచి నడుచుకుంటూ కాశీ వెళ్ళి అక్కడ నెల్లాళ్ళు ఉండి అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే కనీసం 3-4 నెలలు పైన పడుతుంది. రోజు కొంచెం నడుస్తారు కదా, ఏం రైలు ఎక్కెళ్ళడం కాదుగా. అందుకని వాళ్ళు రావడానికి చాలా టైం పడుతుంది, అందుకే తాళం మాకు ఇచ్చారు, నువ్వు వస్తే ఇమ్మన్నారు అని తాళం చేతిలో పెట్టింది. ఎదురుగుండా జయదేవుడు, జయదేవుడితో పాటు పద్మావతి కనపడగానే జయదేవ వచ్చేవటోయ్ ఈవిడెవరు అనగానే మా వదిన పిన్ని అన్నట్ట పరాశరుడు. మాకు తెలుసు జయదేవుడు ఎంత పని చేస్తాడని, వాడు ఎంత మంచివాడో, వాడు చూస్తే ఎవరైనా బుట్టలో పడిపోతారు. ఆ రోజుల్లో నేను యవ్వనంలో ఉన్నప్పుడు చూసుంటే నేను బుట్టలో పడేదాన్ని అంది ఆవిడ. పైగా ఇదో గొడవ, ఈ ముసలవాడికి ఎందుకు చెప్పండి ఈ వయస్సులో. సరే వెళ్ళిరండి నాయన, ముందు మీ పనులు మీరు చూసుకోండి, తర్వాత చుట్టుపక్కల అమలక్కలు అందరం వస్తాం, పద్మావతిని పలకరిస్తాం అని ఆ పద్మావతిని చూసి ముచ్చట పడిపోయిందిట. ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా ఉందో, ఒక్కొక్కటి భలే దొరుకుతారు. మాకు దొరికింది దిక్కుమాలిన కోడలు, మొదనష్టపు కోడలు, నల్ల కోడలు అని కోడలను మధ్యలో తిట్టుకుంటూ మధ్యలో కోడలు ఏం చేసిందో, వాళ్ళకి తాళం ఇచ్చింది. తాళం తీసుకుని లోపలికి వెళ్ళారు. ఇల్లంతా దులపడం తొడవడం ఇదో పెద్ద సమయం పట్టిందట. అప్పట్లో కొంచెం మంచివాళ్ళు అండి చుట్టుపక్కల వాళ్ళు. ఇవాళే చీకటి పడ్డాక వచ్చారు కదా నాయన జయదేవ పరాశర, వంట ఏం చేసుకుంటారులే, ఈ పూటకి మా ఇంట్లోంచి వంట పంపిస్తాం, రేపటి నుంచి మీరు వంట చేసుకోండి అని ఆ పూటకి ఆహారం పంపారు. మొదట్లో బాగానే చూశారు, రెండోయ్ మంచి భోజనం చేశారు వీళ్ళంతా. ఇక జయదేవులు వారు ఇక్కడికి వచ్చాక కొత్త రచన మొదలుపెట్టారు. బిందు బిల్వంలో ఆయన రాసిన గొప్ప గీతం, ఈ దశావతార స్తోత్రం తర్వాత రాసిన అద్భుతమైన స్తోత్రమే ఇప్పటికి కూడా రాధామాధవుల భక్తులు నిరంతరం చదువుకుంటూ ఉంటారు. అదే సా విరహే తవదేనా రాధ అన్నమాట. సా విరహే తవదేనా రాధ, సా విరహే తవ దీనా రాధ, సా విరహే తవదేనా. నిందతి చందన విందు కిరణమివ, విందతి అను విందతి ఖేదమధీరం. నిందతి చందన విందు కిరణమను విందతి ఖేదమధీరం. వ్యాళ నిలయమిళనేన గరళమివ, వ్యాళ నిలయమిళనేన గరళమివ కలయతి మలయ సమీరం. సా విరహే తవదేనా. కుసుమ విశిఖ శరతల్పమనల్ప విలాస కళా కమనీయం. కుసుమ విశిఖ శరతల్పమనల్ప విలాస కళా కమనీయం. శ్రీ రాధామాధవులకు ఒకసారి భక్తు నమస్కారం చేసుకోండి. ఆయన అక్కడికి ఇంటికి రాగానే ఈ కథ చెప్పిన తర్వాతే మిగతా పాట అంతా మనం పాడుకుందాం. ఆయనకి ఇంట్లో చాలా పెద్ద పెరడు ఉన్నదట. ఆ పెరట్లో రాధాదేవి శ్రీకృష్ణుడి దగ్గర నృత్యం చేస్తున్నది. అందులో నుంచి రాధా శరీరంలోంచి ముందు రుక్మిణి బయటకు వచ్చింది. కొంచెం జాగ్రత్తగా వినాల్సినటువంటి గొప్ప కీర్తన. నేనే కళ్ళ ముందు ఆ రూపాన్ని అనుభవిస్తున్నానంటే రాసినవాడు ఎంత అనుభవించి ఉంటాడో చూడండి. అందులోంచి ముందు రుక్మిణి బయటకు వచ్చింది, తర్వాతనం జాంబవతి బయటకు వచ్చింది, సత్యభామ వచ్చింది, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ వీళ్ళంతా బయటకు వచ్చారు. అంటే ఒకే రాధ ఈ అష్టమహిష్యులుగా మారిపోయింది. రాధ రాధ కిందే ఉంది, ఓ దివ్యశక్తి. అష్టమహిష్యులు బయటకు వచ్చారు. చుట్టూత 16,000 మంది క్షత్రియ కన్యకులు బయటకు వచ్చారు. కృష్ణుడు వివాహం చేసుకున్న క్షత్రియ కన్యకులు వీళ్ళంతా కృష్ణుడి చుట్టూ తిరుగుతున్నారు. అది చూచి రాచిన మాట అన్నమాట. అక్కడ రాధాదేవి ఒక అందమైన తల్పం పెట్టింది. ఆ తల్పంలో పువ్వులు ఉన్నాయి. అక్కడ మన్మథ క్రీడ కోసం ఏర్పాటు చేయబడిన తల్పం అట. అదనమాట రెండో పాదం. కుసుమ విశిఖ శర తల్పమనల్ప విలాస కళ కమనీయం. వ్రతమివ తవ పరీరంభ సుఖాయ కరోతి కుసుమ శయనీయం. సా విరహే తవదీనా. ప్రతి పదమిదమపి నిగదతి మాధవ, నిగదతి మాధవ, నిగదతి మాధవ, తవ చరణే పతితాకం. రాధాదేవి మాట్లాడితే ఏం మాట మాట్లాడినా కృష్ణ కృష్ణ అని పలుకుతుంది. నిగదతి పలుకుతున్నది, గదతి అంటే పలుకుట, నిగదతి చక్కగా పలుకుతున్నది. ఏమంటోంది? తవ చరణే పతితాహం, నేను నీ పాదాల మీద పడతాను అంటుందట. ఎప్పుడు చూసినా రాధా రాధతో పాటు ఉన్న ఈ పరివారం అంతా ఎవరికి వాళ్ళు? కృష్ణ, మాకు ఈ జన్మలో నువ్వు ఒక్కడవే దిక్కు, నీ కాళ్ళే దిక్కు, నీ కాళ్ళ మీద పడతామంటారట. ఎందుకంటున్నారు? కృష్ణుడు లేకపోతే ఉండలేరు గనక. ప్రస్తుతానికి ఈ క్లుప్తార్థం చెప్పామా? ఇందులో ఉన్న పూర్వమైన మొత్తం భాగవత గాథంతా చెబితే కానీ ఈ పాట యొక్క అర్థం తెలియదు. శ్రీకృష్ణుడికి చాలామంది భక్తులు ఉన్నారు. ఒక్కొక్క భక్తుడిది ఒక్కొక్క విధానం. అందులో రుక్మిణీదేవి ఎప్పుడూ కృష్ణుడితో పాటు పానుపు మీద కూర్చోవాలనుకుంటుంది. ఏమనుకుంటుంది, తన మందిరంలో కృష్ణుడు ఉండాలి, ఆయన పానుపు మీద పడుకుంటూ ఉంటే తాను పాదాలు ఒత్తాలి, ఆయనకి తాను దూరం అవ్వకూడదు, ఆయన పాదసేవ చేయాలి, ఆయన్ని కౌగిలించుకోవాలి, ఆయనకి భోజనం పెట్టాలనుకున్నదట. అందుకని ఒక రోజున రుక్మిణీదేవి ఒక అందమైన పరుపు తయారు చేసి మంచం వేసి దాని మీద పువ్వులు చల్లింది, కృష్ణుడిని కూర్చోమంది, పాదాలు ఒత్తింది. కృష్ణుడు ఆవిడతో కబుర్లు చెబుతూ పాచికలు ఆడదామన్నాడు. పూర్వం జోదం సరదాగా పాచికలు ఆడేవారు భార్యలతో, భార్యాభర్తలిద్దరూ ఆటలాడుకునేవారు, పోట్లాడుకునేవారు కాదు. ఇంతలో ఏం జరిగింది, కృష్ణ 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 అంటూ ఒక ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన పేరు కుచేలుడు. కృష్ణుడితో కలిసి చాలా కాలం చదువుకున్నాడు. కృష్ణుడు ఎంతసేపు అండి, 64 రోజులు మాత్రమే గురువుగారి దగ్గర ఉన్నాడు. గురుకులంలో శ్రీకృష్ణ పరమాత్మ చదువుకున్నది కేవలం 64 డేస్ మాత్రమే. 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నట్టు ఆయన. కుచేలుడు గురువుగారి దగ్గర దాదాపు 27 చదువుకున్నాడు. 27 కష్టపడి ఆయన చదువుకుంటే ఈయన 64 రోజుల్లో మొత్తం విద్యలు నేర్చుకున్నాడు. ఎంతకాలం చదువుకున్నాం అన్నది కాదు, ఎంత తొందరగా చదువుకున్నాం అన్నది గొప్ప. భాషా ప్రవీణ చదివి, విద్యా ప్రవీణ చదివి, ఎంఏ చదివి, ట్రైనింగ్ అయిపోయినా భగవంతుడి అనుగ్రహం ఉంటే 2 రోజులు ఇంట్లో గుర్తుంటే వస్తాయి. ఏ భాషా ప్రవీణ చదవకుండా వీడు భాషా ప్రవీణ అయిపోవచ్చు, అది భగవద్ అనుగ్రహం. నేను చెప్పడం కాదు, భాగవతమే చెప్పింది. సాందీపని అనే గురువు దగ్గరికి బలరామకృష్ణులు చదువుకోవడానికి వెళ్ళారు. గురువుగారు ప్రేమతో వారికి సీట్ ఇచ్చాడు. వాళ్ళు కేవలం 64 రోజుల్లో విద్యలు నేర్చుకున్నారు. 64 విద్యలు 64 దినంబులంతన వారలు నెరవాదులైన కథమున నిరిని ఒక్కొక్క నాటి వినికి నేర్చిరి లేచ. 64 విద్యలు 64 రోజుల్లో, రోజు గురువుగారు ఒక్కొక్కసారి చెబుతూ ఉంటే విని కంఠస్థం చేసేసారట. గురువుగారు ఒక విధానానికి ఒక వేదం చెప్పారనుకోండి, ఆ వేదం విని ఏది ప్లీజ్ రిపీట్ అనేవారు కాదట, మళ్ళీ చెప్పమనేవారు కాదు. గురువుగారు చెబుతూ ఉంటే అప్పచెప్పడమే, పూర్తిగా కంఠస్థం చేశారు. వేదములు, వ్యాకరణములు, ధనుర్విద్య, అక్షవిద్య, సోరకళ, సంగీతం, సాహిత్యం, ఇలా సకల శాస్త్రములు కేవలము 64 రోజులలో నేర్చుకున్నారు. దాంతో గురువుగారికే మతిపోయింది. ఒరే నాయనలారా, నా దగ్గరికి చాలామంది విద్యార్థులు వచ్చారు, 10 దగ్గర నుంచి 20 ఎవరు విద్యను పూర్తిగా నేర్చుకోలేకపోయారు. కొందరికి 10 పడితే, కొందరికి 15 పట్టింది, కొందరికి 20 పట్టింది. ఆ తర్వాత విద్యను నేర్చుకుని వెళ్ళకపోయారు. మీరు కేవలం 64 రోజుల్లోనే విద్యను నేర్చుకున్నారు, ఇంతటి పండితుల్ని నేను ఎక్కడా చూడలేదన్నట్టు ఆయన. అప్పుడు వాళ్ళు, మా విద్య పూర్తయింది కదా, మీకేం దక్షిణ కావాలో కోరుకోండి అన్నారు. గురువుగారు కోరుకోవచ్చు, ఏదైనా ఇస్తాడు ఆయన. కానీ గురువుగారు ఏమన్నాడు, నాయన కృష్ణ బలరామ బంగారము ధనము వస్త్రములు భూములు ఇచ్చే శిష్యులు చాలామంది ఉన్నారు నా దగ్గర, కానీ ఆ దానం నాకు అక్కర్లేదు, ఆ దక్షిణ అక్కర్లేదు. మీలాంటి శక్తివంతులైన శిష్యులు ఇంతవరకు నాకు దొరకలేదు. 64 విద్యలు 64 రోజుల్లో నేర్చుకున్నప్పుడే మీరు కారణజన్మలు, అవతారమూర్తులు, భగవత్ స్వరూపులు నాకు అర్థమైపోయింది. అందుకే మిమ్మల్ని ఎవరూ కోరని గొప్ప దక్షిణ కోరుతున్నాను అన్నాడు. కోరుకోండి అన్నారు శిష్యులు. మాకొక్కడే కొడుకు, మేము కాశీ నుంచి సౌరాష్ట్రం అంటే గుజరాత్లో ఉన్న ప్రభాస క్షేత్రానికి వెళ్ళాం. గ్రహణం అది, గ్రహణానికి, సూర్యగ్రహణానికి స్నానం చేసి తరించిపోదామని వెళ్ళాం అక్కడికి. మా కళ్ళ ముందు మా కుమారుడు సముద్రంలో ప్రవేశించాడు. ఓసారి మునిగాడు, పైకి తేలాడు, మళ్ళీ మునిగాడు, పైకి తేలాడు, మూడోసారి మునిగాడు, ఇక కనపడకుండా పోయాడు. ఎప్పుడు? లాస్ట్ ఇయర్ సూర్యగ్రహణానికి. రేపు అక్టోబర్లో వచ్చి 25 తారీఖు నాడు సూర్యగ్రహణానికి కాదు, సంవత్సరం క్రితం సూర్యగ్రహణంలో అక్కడ మునిగిపోయాట. ఆయన మునిగిపోతే మునిగిపోయాడు. ఇప్పుడు ఏమిటనుకుంటారు ఈ గొడవ? ఏడాది క్రితం సముద్రంలో మునిగిపోయిన ఆ కొడుకుని బతికించి నాకు అప్పగించండి యథాతథంగా అన్నాడు ఆయన. ఇలాంటి దక్షిణ ఎవడని అడుగుతాటండి. అంభోరాశి ప్రభాస తీర్థమున మున్నస్వత్తను సంభవుండు అంభోగాహన చేయుచు మునిగిలేడయ్య కృపాంభో నిధుల్ శుంభద్వీర్యులు మీరు మీ గురునకు చోద్యంబుగా శిష్యతో గంభీర్యంబున పుత్ర దక్షిణ ఇడం కర్తవ్యముహ్యం పరే. సంవత్సరం క్రితం సముద్రంలో మునిగి కనపడకుండా పోయిన మా కుమారుణ్ణి మీ ఇద్దరు బ్రతికించి తీసుకువచ్చి నాకు అప్పగించండి. మహావీరులు మీరు, పరాక్రమవంతులే కాక మహిమ కలిగిన వారు. మీ గాంభీర్యంతో పుత్రదక్షిణ ఇవ్వండి. గురువుగారికి పుత్రదక్షిణ ఇవ్వడం కంటే గొప్ప కర్తవ్యం లేదు. నా కొడుకుని నాకు ఇస్తే అదే నాకు దక్షిణ. ఈ బోలే డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. భూలోకంలో బంగారం, వెండి మొదలైనవి ఇచ్చేవాళ్ళు, బట్టలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఈ దక్షిణ మీరు తప్ప ఎవరు ఇవ్వలేరు. ఇవ్వండి నాయన అనగానే అలాగే అన్నట్టు వాళ్ళు. గురువుగారు ఏదో బాధలోనో లేకపోతే శిష్యుల యొక్క గొప్పతనం గొప్పదనుకోవడం వల్లనో అడిగాడు అనుకోండి. ఏడాది క్రితం చచ్చిపోయిన కుమారుణ్ణి తీసుకొచ్చి ఇమ్మని అడిగినంత మాత్రం చేత ఎవరిని ఇస్తామంటారా? ఎందుకు ఇస్తారు? గట్టిగా ఉప్పల్లో 200 గజాలు ఇమ్మంటేనే మళ్ళీ కనపడరు, తుపాకు గుండు కనపడరు. మీకు మీ యాత్రకో దండగండి అంటారు. ఓ నమస్కారం అండి అంటారు. అటువంటిది ఏడాది క్రితం చచ్చిపోయిన కుమారుణ్ణి బ్రతికించి ఇమ్మని అడిగితే మాత్రం ఇస్తామని ఎవరైనా అంటారా? కానీ వీళ్ళేమన్నారు? గురువుగారు మీరు కోరారు, గురువుగారి కోరిక తీర్చడం శిష్యుల ధర్మం, మేము విడతాం, మీ అబ్బాయిని తెస్తాం అని ఒక రథమెక్కి సౌరాష్ట్రానికి వెళ్ళిపోయారు. సముద్రుడి దగ్గరికి వెళ్ళారు. పశ్చిమ సముద్ర తీరంలో ప్రభాస అని పిలువబడే ఆ దివ్యక్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళి సముద్రుడిని పిలిచారు. ఏ సముద్ర, ఇలా రా అన్నారు. వెంటనే సముద్రుడు గడగడలాడిపోతూ మానవ రూపం ధరించి, మహారాజ రూపం ధరించి, కిరీటం పెట్టుకుని, రెండు చేతులు జోడించి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. మహాత్ముల్లారా, ఏమిటి కర్తవ్యం అన్నాడు. సాగర సుబుద్ధి తోడను మా గురు పుత్రకుని తెమ్ము మారాడిన నీ వాగడ వౌదువు దుస్సహ వేగరణ అభీల నిశిత విశిఖాగ్నులకు వై సముద్ర, మారు మాట్లాడకుండా మా గురువుగారు అబ్బాయిని మాకు ఇచ్చేయి. కిందటి సంవత్సరం మా గురువుగారు అబ్బాయి సముద్రంలో స్నానం చేస్తూ ఉంటే ముంచేసావా, కెరటంతో అతన్ని సముద్రంలోకి ఈడ్చుకుపోయావట, అతన్ని చంపేశావు, ముంచేసావు. ఇది ధర్మం కాదు. అయ్యింది ఏదో అయ్యింది, నీకు అవకాశం ఇస్తున్నాం. సంవత్సరం క్రితం ఎత్తుకుపోయిన మా గురువుగారు అబ్బాయిని మాకు అప్పగించాలి, యథాతథంగా అప్పగించాలి. అదే కన్ను, అదే ముక్కు, అదే చెవి, అదే రూపం ఉండాలి. ఎక్కడ వయస్సు కూడా మార్పు ఉండకూడదు. ఇలా మా గురువుగారు అబ్బాయిని మాకు అప్పగించు, మారు మాట్లాడితే నిన్ను భస్మం చేస్తాం, మా అగ్నిజ్వాలల వంటి బాణములతో నిన్ను బీడు కట్టేస్తాం. ఇక ఇక్కడ సముద్రం ఉండదు. ఒకప్పుడు సముద్రం ఉండేది, కానీ కృష్ణుడి యొక్క ఆగ్రహం వల్ల సముద్రం ఎడారైపోయింది, ఇసుక అయిపోయింది అని ప్రజలు భవిష్యత్తులో నీ గురించి చెప్పుకుంటారు. ఏమంటామనగానే ఆయన గదగద వణికిపోయాడు. చీటికి మటికి నా మీద బాణం ఎక్కువ పెడితే ఎలా కృష్ణ, నేను మామగారిని, మామగారంటే దిక్కుమాలల్లుడికి ఎప్పుడు లోకువే అన్నాడు. రామావతారంలో బాణం ఎక్కువ పెట్టావు, ఏదో బ్రిడ్జి కట్టుకో అన్నాను, ఇప్పుడు మళ్ళీ కృష్ణావతారంలో బాణం ఎక్కువ పెట్టావు. ఇలా చీటికి మాటికి మామగారి మీద దండెత్తడం అల్లుడికి ధర్మం కాదు. పైగా నేనేం తప్పు కూడా చేయలేదు, ఇది నా తప్పు కాదు. వంచన ఎంత లేదు యదువల్లభులారా, ప్రభాస తీర్థమందు అంచితమూర్తి విప్రసుతుడు ఆర్యుడు తోయములాడుచుండ ఉత్సంచలితోర్మి యొక్కటి ప్రచండ గతింకొనిపోయే పోవగా పంచజనుండు మృంగే అతి భాసురశీలుని విప్రవాలుని. నేను ఏమి అసత్యం ఆడటం లేదు, మోసం లేకుండా చెబుతున్నాను. క్రిందటి సంవత్సరం ఈ ప్రభాస క్షేత్రంలో మీ గురువుగారు అబ్బాయి స్నానం చేయటానికి వచ్చిన మాట నిజం, మునిగిన మాట నిజం. మునిగిన తర్వాత నేను అతన్ని ఏం చంపలేదు, తిరిగి ఒడ్డు మీదకి పంపేవాడినే. ఈలోపు తమాషా జరిగింది. నా సముద్ర జలములలో పంచజనుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు జలరాక్షసుడు, తిమింగలముల కంటే భయంకరుడు వాడు. వాడు మీ గురువుగారు అబ్బాయి నీటిలో మునిగినప్పుడు గుటుక్కులు మింగేశాడు. పంచజనుడు మింగడం వల్ల మీ గురువుగారు అబ్బాయి మరణించాడు. వాడెవడో రాక్షసుడు నా సముద్ర జలాల్లో ఉండి మీ గురువు గారు అబ్బాయిని చంపితే మధ్యలో నువ్వు నా మీద పడితే ఎలాగా? సముద్రం అన్నాక ఎన్నో జీవులకి నిలయం అది. అందులో తిమింగలాలు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, చేపలు ఉంటాయి, చెత్తా చెదారాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ వాటి పనులు చేసుకుంటూ ఉంటాయి. అవన్నీ నేనేం చేయలేను కదా. కాబట్టి నా తప్పు లేదు, నన్ను శిక్షించొద్దు. పంచజనుడు మీ గురువుగారు అబ్బాయిని మింగాడు గనక వాడి దగ్గర నుంచి మీ గురువుగారు అబ్బాయిని తీసుకెళ్ళమన్నట. ఇదంతా కృష్ణుడికి తెలియదా? కొన్ని పనులు కావాలని చేస్తాడు ఆయన. ఓహో, పంచజనుడు నీ కడుపులో ఉన్నాడా, వాడి సంగతి చూస్తాను అని సముద్రంలోకి రథంతో పాటు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడరా పంచజనుడా అని సముద్రంతా గాలించాడు. ఓ చోట సముద్రంలో గాఢంగా నిద్రపోతున్నట్ట. ఎవడో ఈ పంచజనుడు. వాడు అప్పుడే బ్రేక్ఫాస్ట్గా 1,000 తిమింగలాలు, 10,000 చేపలు, 1,000 మొసళ్ళు ఇవాడికి బ్రేక్ఫాస్ట్. శుభ్రంగా టిఫిన్ తిని గుర్రు పెట్టి నిద్రపోయాడు. రాక్షసులు పగలు నిద్రపోతారండి, రాత్రి మెరుపుగా ఉంటారు. అందుకే నిశాచరులు అంటారు వాళ్ళని. ఆ రాక్షసుని చూచి వాడిని లేపాలి, లేపకుండా చంపకూడదు. అందుకని శంఖం ఊదాట కృష్ణుడు భయ్యని. ఆ శంఖం దెబ్బకు ఉలిక్కి పడిలేచాడు వాడు. మన వాళ్ళు అప్పుడప్పుడు ఉపన్యాసం వింటున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు గోవిందానగానే ఉలిక్కి పడతారు సరే. అందులో మావాడు సాయి రాధే రాధే అని అరిచాడా, ఎవడైనా లేచి కూర్చోవలసిందే దెబ్బకి. అలా వీడు ఉలిక్కి వెళ్ళేచట. శంఖారావముతోడ పంచజనుడు శంకించి చిత్తంబులో శంఖిన్నుండుగ వార్ధిదొచ్చి దహన జ్వాలాభయమోజ్వలత్వం కాస్త్రంబున వాని గూల్చి జఠరంబున్ వృత్తి గోవిందుడ ప్రేంక చిత్తుడు వాడు కనుక గురు ప్రేమోదితోద్యోగుడై. ఆయన శంఖం ఊదడంతో వణికిపోయాడు నిద్రపోతున్నవాడు. ఉలిక్కి పడి లేచాడు, కంగారు పడిపోయాడు, ఖిన్నుడైపోయాడు. ఎవడ్రా వాడు గాఢముగా సముద్ర జలములలో పీకిదాకా తిని నిద్రపోతూ ఉంటే నా గుండెలు బేజారెత్తిపోయేలాగా శంఖం ఊదాడా, వాడి సంగతి ఏమిటో చూస్తాను, వాడిని మింగుతాను అని ఒక్కసారిలో ఒళ్ళు విదిలుచుకుని బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని ఆవులించాట. పెద్ద పెట్టున అని ఆవులించాట. దిక్కుమాలలు కొంతమంది నోరలు ఆవులిస్తే అందులోంచి వచ్చే వాసనతో చుట్టుపక్కల ప్రాంతం అంతా గుబాళించిపోతుంది. అందులో చేపలు తిని 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 తెగ తినేసి ఉన్నాడు రకరకాల చెత్త అంతా, పళ్ళు తోముకోడు పైగా. దానివల్ల ఏమైపోయిందనమాట, ఆ నోట్లోంచి దుర్వాసన. అలాంటి వాసనతో పైకి లేచాడు. కృష్ణుడి కేసు చూశాడు. అప్పుడు కృష్ణుడు ఆగ్నేయాస్త్రం వేశాడు. అగ్నిజ్వాలల వంటి బాణం వెళ్ళి వాడిని చీల్చేసింది. వాడు చచ్చాడు. అప్పుడు వాడి పొట్టని కోసేట కృష్ణుడు. 1 సంవత్సరం క్రితం వాడు ఎవడో మింగేసేట. ఈ రాక్షసుడు 1 ఏడాది క్రితం గురువుగారు అబ్బాయిని మింగాడు. ఇప్పుడు కృష్ణుడు వాడు తల కాల్చి పొట్ట చీల్చి పొట్టంతా వెతికి ఎక్కడ పొట్టలో కనపడ్డే గురువుగారు అబ్బాయి అన్నట. నీకు కూడా తెలుసు కదా, పొద్దున్న వాడు ఒక అరడదను పూరీ తిన్నాడు, కూర తిన్నాడు, ఇంకో పావుగంటాక పొట్టలో చూడండి పూరీలు ఉంటాయా? అది దిక్కుమాల పదార్థం, ఏ పదార్థం అయినా అవచ్చు అది. అవునా? 1 ఏడాది క్రితం గురువుగారు అబ్బాయినేమో వాడు మింగితే ఇప్పుడు వాడు పొట్ట కోసి పొట్టలో వెతుకుతాడేమిటి కృష్ణుడు? మనకు అనుమానం రావాలి కదా. గురువుగారు అబ్బాయి ఉపనయనమై గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసిన పుణ్యాత్ముడు. అటువంటి వాడు కడుపులోకి వెళ్ళిపోతే పశ్చిమ సముద్ర జలంలో 1 ఏడాది పాటు ఉన్న ఎముకలు శంఖములుగా మారిపోతాయి. అందుకే చచ్చిపోయిన వాడు మెడకు ఒక బండరాయి కట్టి ద్వారక దగ్గర సముద్రంలో వేసేస్తారు. కొంతకాలం సముద్రంలో ఉండిపోతే ఆ ఎముకల్లోంచి శంఖ చక్రాలు పుడతాయి, శంఖములు ముఖ్యంగా పుడతాయి. అందుకే సన్యాసులు అక్కడ పారేస్తూ ఉంటారు అందులో. ఇప్పుడు ఈ కుర్రాడు కడుపులో ఒక శంఖంగా మారిపోయాట. పంచజనుడి కడుపులో ఉండడం వల్ల దాన్ని పాంచజన్యము అన్నారు. ఆ శంఖం కోసం పొట్ట కోశాడు ఆయన. ఆ కడుపులో ఉన్న శంఖం బయటికి తీశాడు. దానవ దేహజమగు ఆ మానిత శంఖంబు గొనుచు మసలక, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కడుపులో ఉన్న శంఖం తీసుకుని దానికి పాంచజన్యం అని పేరెట్టి బయ్యను ఊదుకుంటూ ఈ శంఖాన్ని తీసుకుని ఈ ఇద్దరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? నరకలోకానికి వెళ్ళిపోయారు. ఇందుకోసం కేవలం శంఖం కడుపులో ఉంది, అది ఉపయోగించుకుందాం, దానివల్ల ఆ గురువుగారు అబ్బాయి ఎముకలకు కూడా పవిత్రత వస్తుందనుకుని ఆ శంఖాన్ని తీసుకున్నారన్నమాట వాళ్ళు. కృష్ణుడి యొక్క రథం సముద్రంలోకి వెళ్ళగలదు, ఆకాశంలోకి వెళ్ళగలదు. రివ్వున ఆకాశ మార్గంలో ఈ రథం వెళ్ళింది, యమలోకానికి వెళ్ళింది, నరకలోకానికి వెళ్ళింది. నరకలోకానికి రాజధాని సంయమనీపురం. ది క్యాపిటల్ సిటీ ఆఫ్ యమధర్మరాజ ఈజ్ కాల్డ్ సంయమనీపురం. ఆ సంయమనీపురం దగ్గరికి వెళ్ళి దానికి ఇనుముతో చేసిన కోట తలుపులు ఉంటాయి, వాటికి తాళాలు వేసి ఉంటాయి, ఆ తాళాలు వేసున్న కోట తలుపు దగ్గరికి వెళ్ళారట. ఆ తలుపులు ఎవరికి పడితే వాళ్ళకి తీరండోయ్. ఎప్పుడూ పద్మాగరి గారితో తీర్థయాత్రలు చెయ్యక, పురాణము వినక, అప్పుడప్పుడు గురువులను తిడుతూ పాపిష్టి పనులు చేసేవాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఆ తలుపులు తెరుస్తారు. వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి చీప్ గెస్టులుగా తీసుకెళ్ళి చెతకేస్తారు. మీకు ఏం బెంగెట్టుకోకర్లా, మీరు యమలోకానలా బయట నుంచి చూసుకుంటూ బైపాస్లో వెళ్ళిపోతారు. మీకోసం బైపాస్ రోడ్ వేశారు అక్కడ. మీరంతా శ్రద్ధతో పురాణం వింటున్నారని నేను అనుకుంటున్నాను. గ్యారంటీగా శ్రద్ధగా ఉన్నవాడు చేయొద్దండి, అందరూ ఎత్తేసారు. ఎవరోకం ఉంటే అసలు భయమే. కాబట్టి ఇక్కడ ఈ పురాణం విని తీర్థయాత్రలు చేసిన పుణ్యాత్ములు మాట వరసకు కూడా యమలోకము లోపలికి వెళ్లకుండా బైపాస్లో వెళ్ళిపోతారు. స్వర్గానికైనా వెడతారు, ఇంకేదైనా ఉత్తమ లోకాలకు వెడతారు. ఇంకా ఎక్కువ శ్రద్ధతో పురాణాలు వింటే వైకుంఠమునకు వెడతారు. అంతే తప్ప నరకానికి మాత్రం పొరపాటును కూడా వెళ్ళరు. అందుకే మీరు తరించడానికి, నేను తరించడానికి, నేను తరించి మిమ్మల్ని తరింపజేయడానికి యాత్రలు పెడుతున్నాం. అసలు కానీ వదిలేతే ఇంట్లో కూర్చుని ఆయన మేము పకోడీలు తినచ్చు. స్వయం తీర్త్వా పరాన్ స్థారయతి అని ఒక సూత్రం ఉన్నది. స్వయం అంటే తనకు తాను, తీర్త్వా తరించి, పరాన్ ఇతరులను, తారయతి తరింపజేస్తాడు. ముందు తాను తరించాలి, ఇతరులను తరింపజేయాలి. మళ్ళీ మీకోసం మళ్ళీ ఇంకో యాత్ర పెట్టాం. భక్తులు పదే పదే అడిగారు, గురువుగారు ఏమైనా అప్పుడప్పుడు మీతో తీర్థయాత్రలకు రావాలన్నారు. అందులో వచ్చే సంవత్సరం 3 నెలల పాటు దేశంలోనే ఉండం మేము. 2 నెలలు అమెరికా, కొద్ది రోజులు కెనడా, లండన్ కొంత, ఇలా చాలా దేశాలు ఉన్నాయి. అందుకని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 23 కదనైనా 23 బయలుదేరి నైమిషారణ్యం పెడుతున్నాం. నైమిషారణ్యంలో ఈసారి కనీసం ఒక 500 మందికి అవకాశం ఇస్తారు భాగవత సప్తాహానికి. నైమిషారణ్యంలో ఎన్నిసార్లు సప్తాహం చేసినా అది పుణ్యమే. కనీసం 100 సప్తాహాలు చేయాలి, కుదరకపోవచ్చు కానీ కొంతైనా చేయాలి. నైమిషారణ్యంలో భాగవత సప్తాహం చేసి అక్కడ తప్పక చూడవలసిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి కదా, ఏమేంటవి? పరమ పూజ్యుడు రామచంద్రుడు ఏర్పాటు చేసిన హత్యాహరణ తీర్థం, బ్రహ్మహత్యా పాపాలు తొలగించే తీర్థం, గోమతి స్నానం, అన్నిటికీ మించి దధీచి మహర్షి తపస్సు చేసిన కుండం దధీచి కుండం, అలాగే అక్కడ చక్ర తీర్థం, ఇలా చాలా ఉన్నాయి. బిల్వము తేలేటటువంటి తీర్థం, ఇవన్నీ కూడా చూపించి అన్నీ చూసిన తర్వాత అక్కడి నుంచి అయోధ్య రావడం. అయోధ్యలో 3 రాత్రులు ఉండాలో 2 రాత్రుల్లో చెప్పారు. మా వాళ్ళ కోరిక ఏదో ఉంది, చాలామంది భక్తులు అక్కడ అయోధ్యలో అన్నీ చూసి సరయూ స్నానం చేసి అక్కడి నుంచి కాశీ వచ్చి మధ్యలోనే ఈ భరతుడి యొక్క నగరం ముఖోడ అంటే పుత్రకామేష్ త్యాగం జరిగిన స్థలం, ఇవన్నీ అక్కడ చూడాలి. అందుకే అక్కడ 3 రోజులు 2 రోజులు వాళ్ళు చెప్తారు. 3 రాత్రుల్లో అయిన తర్వాత కాశీ, వారణాసి నుంచి తిరిగి ఎవరిదాన్ని వాళ్ళని పంపేటటువంటి యాత్ర. ఆగస్టులో అనుకుంటున్నాం, మోస్ట్ ప్రాబబ్లీ దక్షిణాది యాత్ర చేయాలనుకుంటున్నాం. అనగా 2 దక్షిణాది యాత్రలు ఉన్నాయి. అందులో రామేశ్వరం, కన్యాకుమారి, కాంచీపురం, ఆ బెల్ట్ బెల్ట్ అంతా శ్రీరంగం, ఇవన్నీ చూపించేటట్టు రామేశ్వరంలో రామేశ్వరఖండ పురాణం చెప్పుకునేటట్టు అనుకున్నాం. అది అయ్యాక మరొకటి ఏమిటి, గోకర్ణ క్షేత్రం చాలా బాగుంటుంది. అక్కడ ఓ పక్కన పశ్చిమ సముద్రం, ఇది రావణాసురుడి ఆత్మలింగం తీసుకొచ్చి అక్కడ పెట్టేసిన స్థలం అన్నమాట. అది అక్కడ కొండ మీద నుంచి కిందకి మంచినీళ్ళు ప్రవహిస్తూ ఉంటే ఒక గొప్ప సెలయ్యారు. సముద్ర స్నానం చేసిన వాళ్ళంటే అందులో స్నానం చేస్తారు. ఎంత హైగా ఉంటుందో చూడడానికి. ఓ పక్కన సముద్రం ఉప్పు నీటి స్నానం, అయిన వెంటనే గంగా స్నానంలో ఉంటుందన్నమాట. ఎంత అద్భుత క్షేత్రం అండి. ఈ 2 వచ్చే సంవత్సరం ఆగస్టులో అనుకుంటున్నాం. గోవింద. ఇప్పుడు వీళ్ళిద్దరూ నరకలోకానికి ఎందుకు వెళ్ళారంటే గురువుగారి అబ్బాయి కోసం, మన కోసం కాదు. కృష్ణుడు బలరాముడు మనల్ని నరకం నుంచి తప్పించేటటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు చేసేవాళ్ళని వైకుంఠానికి పంపించేవాళ్ళు. కేవలం గురుపుత్రుడి మీద ప్రేమతో నరకానికి వెళ్ళారట. సంయమనీపురం యొక్క 20 తలుపులు వేసి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కృష్ణుడు భయ్యని వెళ్ళి పాంచజన్యం ఊదాడు. ఆ దెబ్బకి యముడి గుండెలు కూడా కలచి వేయబడ్డాయి. యముడికి భయం కలిగింది. యముడు నిజానికి భయపడ్డాడో, ఇతరులను భయపెడతాడు తప్ప ఆయనకి భయం ఉండదు. భీతి పొందేలా చేస్తాడు తప్ప తాను భీతి పొందని నిర్భీతిపరుడైన యముడు కూడా ఈ శంఖారావానికి కిన్నుడైపోయాడట. ఒక్క క్షణం వణికిపోయాడు. తేరుకుని పళ్ళు పటపట కొరికాడు. ఎవడ్రవాడు నా నగరం దగ్గరకు వచ్చి శంఖం ఊత్తాడా? అస్మద్బాహుబలంబుగై కొనక శంఖారావములు మానసాపస్మారంబుగ ఎవ్వడొక్క నగర ప్రాంతంబునంజేసి మద్విశ్వేరావహరోష పావకునిచే విధ్వస్తుడైవాడు తా భస్మం వైచడునంచు అంతకుడు కోప ప్రజ్వలం మూర్తి అయి నా పరాక్రమం ఏమాత్రం లెక్క చెయ్యక యముడంటే ఏ ప్రాణినైనా ప్రాణం తీసి ఇక్కడికి తీసుకొచ్చి శిక్షించే మహాత్ముడని గ్రహించక నా నగరం దగ్గరకు వచ్చి ఎవడో నా గుండెలు కూడా అదిరిపోయేలాగా నాకు మూర్చ వచ్చేలాగా శంఖం ఊత్తాడా వాడి సంగతి చూస్తాను. యమదండంతో వాడిని పడగొడతాను. చిరునవ్వుతో నేను కోపగిస్తే కూడా అవతలవాడు బూడిదైపోతాడు. యముడు ఎక్కువ కోపగించక్కర్లా, నవ్వుతూనే అవతలవాడిని శిక్షించగలడు. అలాంటి కోపముతో జగత్తుని భస్మం చేసే నేను నా గుమ్మం దగ్గర శంఖం ఊదినవాడిని నాశనం చేస్తాను అని పలికి తలుపు తీసుకుని దండం పుచ్చుకొని దున్నపోతు మీద ఎక్కొచ్చాడు. ఆయన వాహనం దున్నపోతు, మహిషం మీద ఎక్కొచ్చాడు. ఎక్కి ఎదురుగుండా చూసేట బలరామకృష్ణుల్ని, వెంటనే దున్నపోతు అయితే ఢామరు కిందకు దూకేశాడు, దండం కింద పెట్టాడు, అమాంతంగా సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. నయమే, ఇంకా చేతిలో దండం ఎత్తాను కాదు, ఎవరో వచ్చి శంఖం ఊదారు, దానివల్ల నాకు కోపం వచ్చింది, ఆ కోపంతో వాడిని చంపాలని వచ్చాను. తొందరపడి దండమెత్తుంటే వాళ్ళు నన్ను కూడా దండించేవారు అనుకుని ముందు సాష్టాంగ దండ ప్రణామం చేసి రెండు చేతులు జోడించి మహాత్మా కృష్ణ వాసుదేవ జగన్నాథ పరంధామ అని స్తుతించి పూజించి ఈ దాసుని అనుగ్రహించడానికి రథం ఎక్కింత దూరం వచ్చారా? ఎవరో సామాన్యులు అనుకున్నా నేను. సామాన్యుడు నా నగరం దగ్గరికి రాగలడా, వచ్చినా శంఖ ఊదగలడా, ఊదితే బతుకుతాడా? మీరు కారణజన్ములు, అవతారమూర్తులు, నన్ను అనుగ్రహించడానికి వచ్చారు. ఈ దాసుడితో పనేమిటి? అయినా మీరు స్వయంగా రావాలా? కాకితో కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా అనగా కాకులు దొరక్క మేమే వచ్చాం. మేము వచ్చాం కాబట్టి నువ్వు ఎలాగో మా దగ్గరకు వచ్చావు, ఏం కావాలో ఆ కోరిక తీరుస్తానన్నావు, తీర్చాలి. మా గురువుగారు అబ్బాయి ఇక్కడే ఉన్నాడు నీ దగ్గర, ఎలా చెప్పగలం? ఘంటాపథంగా దుర్మరణం పాలైన వాడు నరకానికి వెడతాడు, సముద్రంలో కొట్టుకుపోయి చచ్చిపోయినవాడు, నదుల్లో కొట్టుకు చచ్చిపోయినవాడు, యాక్సిడెంట్లో లారీల కింద బస్సుల కింద పడి చచ్చిపోయేవాళ్ళు, విషం తాగి ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు, మేడ మీద నుంచి కిందకు దూకి చచ్చిపోయినవాళ్ళు, కోపం వచ్చేస్తే పెళ్ళి అవ్వలేదని ఎండ్రిని తాగేయకూడదు, తాగేస్తే అలా చచ్చిపోతే పిశాచాలు అవుతారు, నరకానికి పోతారు. ఇలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళంతా నరకానికి వెళతారు. బ్రాహ్మడి చేతిలో శాపానికి గురి చచ్చినవాడు, చండాలుడి వల్ల హత్య కావింపబడినవాడు, వీళ్ళంతా నరకానికి పోతారు. మా గురువుగారు అబ్బాయి సముద్రంలో మునిగి చచ్చిపోయాడు కనుక నీ దగ్గరే ఉన్నాడని నాకు తెలుసు, ఆ తండ్రి తీసుకొచ్చి మాకు అప్పగించు అనగానే ఎవడు చెత్తం అని లోపలికి వెళ్ళాట. మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళి ఓ పాశం తెచ్చాడు. ఆ యమ పాశం చివర ఓ బొటన వేలంత ఉన్నది ఆత్మ, తళ తళా మెరిసిపోతూ. అప్పుడు కృష్ణుడు నవ్వి, ఈ ఆత్మను పట్టుకెడితే మేమే గుర్తుపట్టలేము, గురువుగారే గుర్తుపడతారు కాబట్టి అతనికి శరీరం కూడా ప్రసాదించనగానే అతడు శరీరం ప్రసాదించాడు. ఇప్పుడు గురువుగారు అబ్బాయి సంవత్సరం క్రితం సముద్రంలో మునిగిపోయినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు, అదే కన్ను, అదే ముక్కు, అదే తీరు, ఆఖరికి హావభావములు కూడా అలాగే ఉన్నాయి, పుట్టుకతో వచ్చిన లక్షణములు అలాగే ఉన్నాయి, అంటే మేనరిజమ్స్ అనమాట. కొంతమంది చూడండి నడిచేటప్పుడు ఇలా పెట్టుకుని నడుస్తాడు, పహిల్ నల్ల పక్కకి చేయట్టి స్ట్రైట్గా నిలబడలేదు, ఇలా ఉండడం, కొంతమంది చీటికి వాటికి ఇలా పైకి చూడడం, మరికొంతమంది అయితే ఇలా ముక్కులు కొక్కోవడం, మరికొంతమంది ఇల్లు అనుకోవడం, ఇవన్నీ వాళ్ళ లక్షణాలు ఏం చేస్తాం, ఒక్కొక్కడు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఒక్కొక్కడు కళ్ళల్లోకి చూసి మాట్లాడటం, ఇలా పైకి చూసి మాట్లాడతాడే ఉంటాడు, ఒక్కొక్కడు మధ్యలో ఇలా చూస్తూ ఉంటాడు కళ్ళు ఎర్ర చూసి, ఇంకా కొంతమంది కళ్ళదోడు ఇలా ముక్కు మీదకి పెట్టి దిక్కుమాల కళ్ళదోడు ఇది అనమాట, ఇలా తీసి అని చూస్తాడు కాకి చూపులాగా. ఎన్ని హావభావాలు, ఎన్ని గొడవలండి బాబు. వీటన్నిటినీ మేనరిజమ్స్ అంటారు. అవి కూడా విడిచిపెట్టకుండా యథాతథంగా కుర్రవాణ్ణి వెళ్ళి అప్పగించాట. అప్పుడు ఆ కుర్రవాణ్ణి తీసుకుని యముడిని ఆశీర్వదించి భూలోకానికి వచ్చి గురువుగారికి అప్పగిస్తే గురువుగారే ఆశ్చర్యపోయాడు. అప్పుడు గురువుగారు ఏమన్నారు, నాయనా నీ తల్పం ఎప్పుడు శూన్యము కాకుండా ఉండుగాక, అంటే నీ భార్యలు నీ కళ్ళ ముందు విడిచిపెట్టకుండా నీ దగ్గరే ఉందిరుగాక, ముందు నువ్వు అవతారం చాలించాకే నీ భార్యలు అవతారం చాలించురుగాక అన్నట్టు. అది అక్కడ అంతరార్థం, అశూన్య శయనము నీ తల్పమవుగాక. అందుకని అనమాట ఎప్పుడు కృష్ణుడు ఉన్నప్పుడు ఆయన భార్యలు తలపం దగ్గరే కూర్చుంటారు. ఆయన ఏ ఇంటికి వెళ్ళినా ఆ భార్య మంచాన్ని అలంకరిస్తుంది, ఆయన కూర్చుంటాడు, భార్య పాదాల దగ్గర కూర్చుంటుంది, సేవ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు భార్య పాదాల దగ్గర ఆయన కూడా కూర్చుంటాడు, సత్యభామ దగ్గర. అప్పుడు సుతారంగా తోస్తూ ఉంటుంది. ఇంత భావం కుసుమ విశిఖ శర తల్పమనల్ప విలాస కళా కమనీయం. ఎప్పుడు కమనీయమైన పుష్పబాణములు ధరించిన మన్మధుని యొక్క ఇల్లువలే కనపడుతున్నటువంటి పరుపు ఉండాలి అంటే ఆ పరుపు అశూన్యశయనమైనటువంటి పరుపు అయి ఉండాలట. మీకు ఎప్పుడన్నా వీలుంటే భవిష్య పురాణం వినండి, లేదా నారద పురాణం వినండి. నేను అందులో రెండు వ్రతాలు చెప్పాను. అందులో ఒక వ్రతం అశూన్యశయనం వ్రతం, అనగా పరుపు ఎప్పుడు ఖాళీగా లేకుండా ఉండుట. ఇదేంటండి, ఇది ఎప్పుడు మేము వెళ్ళలేదంటే దాని అంతరార్థం ఏంటంటే భార్య చచ్చిపోయి భర్త ఒక్కడే మంచం మీద పడుకోవలసిన కర్మ, లేదా భర్త చచ్చిపోయి భార్య ఒకత్తి ఎక్కువ కాలం ఆ మంచం మీద పడుకునేది ఒక కర్మయోగం అంటది. అలా కాకుండా యావజ్జీవితం ఇద్దరూ కలిసి ఉండి కొంచెం ఇంచుమించులో భర్త చచ్చిపోయిన వెంటనే భార్య, భార్య చచ్చిపోయిన వెంటనే భర్త తొందరగా చచ్చిపోతే అప్పుడు అది అశూన్యశయనము అంటారు. ఒకసారి భర్త పోయాక ఇక ఈవిడ ఒక్కతే ఒంటరిగా ఎక్కువ కాలం ఉండలేదు, లేదా ఈయన పోతే ఆవిడ, ఆవిడ పోతే ఈయన ఒంటరిగా ఉండకూడదు. ఇద్దరు ఎక్కువ కాలం కలిసి జీవించాలి, శరీరం కూడా ఇద్దరు తొందరగా విడిచిపెట్టాలి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అలా చేసే ఒక వ్రతం ఉన్నది, దాన్ని అశూన్యశయన వ్రతం అంటారు. ఆ వ్రతం చాలా అద్భుతమైన వ్రతం. సాధారణంగా దాన్ని విధి అనేవాడు చేస్తారు కదమ్మా. ఆ వ్రతం గురించి రాసి ఇచ్చాను నేను. ఈ వ్రతం చేసుకున్న వాళ్ళు కలిసే ఉంటారట. అందుకే ఆ వ్రతంలో ఏమంటారంటే ఒక శ్లోకం ఉంటుంది, ఓ లక్ష్మీ వల్లభ, నువ్వు లక్ష్మీదేవిని ఎప్పుడూ విడిచిపెట్టకుండా వక్షస్థలం మీద ధరిస్తావు, లక్ష్మి నీ పాదాలు విడిచిపెట్టకుండా ఉంటుంది, మీరిద్దరూ కలిసే ఉంటారు, అందుకే లక్ష్మీనారాయణులు అవినాభావ సంబంధం కలిగిన వాళ్ళు. అలాగే మా భార్య భర్తలు కూడా ఉన్నంతకాలం విడదీయకు. భార్య పోయి భర్త, భర్త పోయి భార్య ఏడుస్తూ కూర్చునే దుస్థితి లేకుండా చెయ్యి అని అందులో సంకల్పం ఉంటుంది. ఆ వ్రతం చేసుకున్న వాళ్ళు అలా కలిసి ఉన్నవాళ్ళు ఉన్నాను, నేను చూశాను, అందుకు చెప్తున్నాను. భక్తితో చేసుకున్న వాళ్ళు అలాగే ఉంటారు. అందరికీ ఆ వ్రతం మీద అవగాహన ఉండదు, చేసినా అంతలా ఫలించదు. ఎందుకంటే అంత శ్రద్ధగా చేయాలి, చాలా కష్టపడి చేయవలసిన వ్రతం అది. ఆ వ్రతాన్ని లక్ష్మీనారాయణులు అనుష్ఠానం చేశారు రుక్మిణిగా కృష్ణుడిగా ఉన్నప్పుడు. ఎందుకు అనుష్ఠానం చేశారు? గురువుగారి ఆశీస్సులు. గురువుగారు ఎందుకు ఆశీర్వదించాడు? తన కొడుకుని బతికించవడం వల్ల. ఆనందపడిపోయి మీ భార్యాభర్తలు ఎప్పుడూ కలిసిమెలిసి ఉందురుగాక, నువ్వు అవతారం చాలించాక ఇక నీ భార్యను నీకు ఎక్కువ కాలం దూరంగా ఉండకుండా ఉందురుగాక అన్నట్ట. అందుకనే భక్త జయదేవుడు కుసుమ విశిఖ శర తల్పమనల్ప విలాస కళ కమనీయం అని అంత అందంగా రాశాడనమాట. ఇప్పటికీ మనకి చాలా సమయం అయ్యింది. మిగతా విశేషాలన్నీ కూడా ఇందులో ఉన్న ఇంకా చాలా అపూర్వమైన గూఢార్థాలు అవి ఉన్నాయి. ఇందులో ఈ ఒక్కదానికే ఇంత అంతరార్థం ఉందంటే మిగతా ఎన్ని ఉంటాయో ఆలోచించండి. ఇందాక మీకు ఏం చెప్పాను అది మర్చిపోకూడదు. రాధ శరీరం నుంచి అష్టమహిషులు వచ్చారు, 16,000 మంది కృష్ణుడి భార్యలు వచ్చారు. వీరంతా ఆ పానుపు చుట్టూ కూర్చుని ఉన్నారు. వీళ్ళందరినీ జయదేవుడు చూస్తున్నాడు. అందులో ముందు ఆయన రుక్మిణీ మందిరానికి వెళ్ళాడు. ఆ రుక్మిణీ మందిరంలో ఒక మందిరం ఉంది, ఆ మందిరంలో ఒక పరుపు ఉంది, ఆ పరుపు మీద ఏమో కృష్ణుడు కూర్చున్నాడు, కృష్ణుడి పాదాలు ఒత్తుతోంది, పాచికలు ఆడుకుంటున్నారు వాళ్ళు. ఈ పాచికలు ఆడుకుంటున్నంత వరకు గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం ఇంకొప్పుడు దీని తర్వాత కంటిన్యూ చేసినగా కథ చెప్పుకుందాం. ఆ కథ ఏమిటో మీకు తెలుస్తుంది అనుకోండి, ఇంచుమించు కానీ అయినా సరే కొంచెం క్లుప్తంగా చెప్పుకోవాలి కాబట్టి తర్వాత చెప్పుకుందాం, సస్పెన్స్ ఉండాలి కనుక. నారాయణ మహీష వైకుంఠపుర నివాస నారాయణ మహీష వైకుంఠపుర నివాస నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస నారాయణ మహీష వైకుంఠపుర నివాస ఉర్రమందు సిరివశింప చరణముల ధరల శింపా శ్రీవసింప నిన్ను కొల్లుచు వారి కొరకు విచ్చేసిన ఉధరకు నారాయణమయీచ
వైకుంఠపుర నివాస
నారాయణ పద్మాకర గ్రహీత ధోత ప్రపంచ భూత పద్మాకర గ్రహీత ధోత ప్రపంచ భూత నాసి తృలోక కష్ట నిజ భక్త హృదయ తుష్ట నారాయణ మహీశ
వైకుంఠపుర నివాస
నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ వాస నారాయణ మహీశ
వైకుంఠపుర నివాస.
ఈ పాటలో పద్మ అంటే లక్ష్మీదేవి, ఎప్పుడు లక్ష్మీదేవి చేతిని పట్టుకుని ఉంటాడు ఆయన, లక్ష్మీ వల్లభుడు. పద్మాకర గ్రహీత, పద్మాకర గ్రహీత, పద్మాకరుడి చేత పట్టుకోబడిన వాడు. ధోత తొలగించబడిన ప్రపంచభూత, ఈ సంసారం ఓ పిశాచం లాంటిది, ఓ భూతం లాంటిది. పంచభూతాలతో కూడిన ఈ ప్రపంచం ఉందే, ఇది భయంకరమైన పిశాచం. ఈ పిశాచాన్ని ఎవరూ వదలించలేరు. ఒక్క స్వామివారు అయితే ఏం చేస్తారట, ఆయన స్మరణ చేస్తే ఈ ప్రపంచం అనే భూతాన్ని వదలగొట్టేస్తాడనమాట. అంచేత వదలగొట్టబడిన ప్రపంచమనే భూతం కలవాడా, నీ నామస్మరణం చేసినంత మాత్రం చేత ఈ సంసార భ్రమ తొలగిస్తావు, ఈ సంసారం అనే పిశాచాన్ని దూరం చేస్తావు. నాశిత నృలోక కష్ట, నృలోకం అంటే నరలోకం, మానవలోకం. ఈ మానవలోకంలో ఉన్న కష్టాలన్నీ నాశనం చేస్తాడు. మానవలోకంలో మానవులకు ఉన్న కష్టాలు ఎన్నండి బాబు? రాగానే కాఫీ దొరకపోవచ్చు, మధ్యాహ్నం టీ దొరకపోవచ్చు, ఒక్కోసారి లిఫ్ట్లో కూర్చుంటే లిఫ్ట్ ఇరుక్కుపోతే 30 నిమిషాలు అందులో ఇరుక్కుపోవచ్చు, మళ్ళీ మాన్యువల్గా లిఫ్ట్ లాక్కులు రావాల్సి రావచ్చు, లేదా కష్టపడి లిఫ్ట్ కొనుక్కుందాం అనుకుంటే అసలు లిఫ్టే దొరకపోవచ్చు, లిఫ్ట్ లేనటువంటి అపార్ట్మెంట్ కొనుక్కుని పైకి ఎక్కి దిగలేకపోవచ్చు, కింద కూర్చోవడం కష్టం, పైన కూర్చోవడం కష్టం, అన్నీ కష్టమే. తిండి ఎక్కువైతే కష్టం, పూరి బాగుందని కరకరలాడుతుందని ఇక స్కోర్ వేసుకుంటున్నట్ట, మధ్యాహ్నం ఆకలి వేయట్లేదట, అది కష్టమే. ఎన్ని కష్టాలండి మా ఇద్దరి కష్టాలు. ఈ మానవలోకంలో నీ కష్టములన్నిటినీ నాశనం చేస్తాడు. నాశనము చేయబడిన నరలోక కష్టములు కలవాడా అంటే అర్థం మానవ కష్టాలన్నీ తొలగిస్తాడు. ఆ తర్వాత ఏమిటి, సద్భక్త భక్తి తుష్ట, సద్భక్తుల యొక్క భక్తికి సంతోషం చెందుతాడు ఆయన. భక్తి అంటే ఆయనకు చాలా ఇష్టం, ఇంకా ఎక్కువ ఆడంబరాలు అక్కర్లేదు. అలాగని పూజ మానవని కాసమా, భక్తికి తొందరగా సంతోషిస్తాడు. అటువంటి నారాయణ మహీష భూదేవి వల్లభుడైన శ్రీదేవి భూదేవి వల్లభుడు ఎక్కువగా భగవంతునికి మహీష అనే శబ్దానికి ఎక్కువ ఇష్టపడతాడు. దానికి గల కారణం సత్యనారాయణ వ్రతకల్పంలో అద్భుతమైన కథ ఉన్నది, సంపూర్ణమైన కథ వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒకప్పుడు భూలోకంలో మానవులకి కష్టాలు ఎక్కువైపోతే ఈ కష్టాలు తొలగించమని భూదేవి స్త్రీ రూపం ధరించి భగవంతుని దగ్గర మొరపెట్టింది. సరిగ్గా ఆ సమయానికే నారదుడు కూడా అక్కడికి వచ్చాడు. ఎక్కడికెళ్ళినా కష్టాలే ఉన్నాయంటే అప్పుడు సత్యనారాయణ వ్రతం ఇచ్చి ఈ వ్రతాన్ని నారదుడిని భూలోకంలో వ్యాప్తి చేయమంటే సత్యదాసుడు అని పేరు కలిగిన ఒక కుర్రవాడు నారదుని ద్వారా ఈ వ్రతాన్ని వ్యాప్తి చేశాడు. చేసిన వాడు కాశీలో చేశాడు, కాశీలో బ్రాహ్మణ చేశాడని చెప్పుకున్నాం కదా, అంత అద్భుతమైన కథ అనమాట. కేవలం భూదేవి కష్టాలు తొలగించడానికి ఆవిడ స్త్రీ రూపంలో వేడుకుంటేనే వచ్చాడు. అప్పుడు శ్రీదేవి అలిగిందండోయ్, ఎప్పుడు ఈ భూమిని నువ్వు ఇష్టపడతావు, ఎప్పుడు అక్కడే అవతరిస్తావు, ఎప్పుడు చూసిన ఇద్దరం భూమికి వెళ్ళడమే, సీతావతారం అంటావు నన్ను రాముడిగా అవుతావు అప్పుడు దూరం అయ్యాం, కృష్ణావతారం అంటావు ఇప్పుడు ఈ కలియుగంలో సత్యనారాయణ వ్రత కల్పం అంటావు, అదంటావు ఇదంటావు అని లక్ష్మి అలిగినట్టు నటించిందిట. అందుకనే నారదుడు నవ్వి అంతేనమ్మా పేరుకైన శ్రీ నివాసుడు కానీ మహీష అంటేనే ఇష్టపడతాడు అన్నట్ట. మధ్యలో ఇదోటైనా వాళ్ళిద్దరికి మధ్యలో వచ్చి చెట్టడానికి చాలా అద్భుతమైనది సత్యనారాయణ వ్రతకల్ప కథ అంటే. దాన్ని నిజంగా ఎంతసేపు ఐదు కథలే చెప్పుకుంటున్నాం కానీ సత్యదాసుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన విష్ణుమూర్తి అంశతో పుట్టాడు, ఆయన ఈ వ్రతం వ్యాప్తి చేశాడు, ఆయన వల్లే సత్యనారాయణ వ్రతం జగద్ విఖ్యాతి పొందిందన్నమాట. అందులో నారదుడైతే ఓ పక్కనేమో భూలోకంలో మానవులు కష్టాలు పడుతూ ఉంటే ఇక్కడేమో శ్రీదేవి భూదేవి బాధించుకుంటున్నారు, సవతల కష్టం ఏమిటంటాడు. దాన్ని సముద్రాల జూనియర్ గారు చాలా అందమైన పాట రాశారనమాట, మంచి తరుణము రా నారద మించిన దొరకదురా భళా భళా, మంచి తరుణము రా నారద మించిన దొరకదురా, భువిలో మనుజుల బాధల దివిలో సవతుల కయ్యాల, భువిలో మనుజుల బాధల దివిలో సవతుల కయ్యాల, లీలా మానుష ఇది నీ లీలా, ఇది నీలీల పలుక తరమా ప్రేమలోల, మంచి తరుణమురా నారద మించిన దొరకదురా భళా భళా, మంచి మంచి తరుణమురా. ఎంత అందంగా రాశారు, ఏది ఆమెనా ఆయనకి మహిషా శబ్దం అంత ఇష్టం అన్నమాట. మహికి వల్లభుడు, సమస్త లోకాలకి అధిపతి అయిన భూదేవికి వల్లభుడవడం ఆశ్చర్యం ఉన్నది. అందుకని నారాయణ మహీష, కానీ వైకుంఠపురంలో ఉంటావు, వైకుంఠంలోనే ఉంటావు కదా అని మళ్ళీ చివరినే ఉన్నావు. నిజభక్త హృదయ వాస, కేవలం వైకుంఠంలో ఉండడు, తన భక్తుల యొక్క హృదయంలో ఉంటాడు. ఆయన కాంతి నీలాంబుద ప్రకాశ, నల్లని మేఘం వంటి కాంతితో వెలిగిపోతూ ఉంటాడు, నీలమేఘఛాయ శరీరుడు ఆయన. ఈ భావం అంతా కేవలం రూపాన్ని చూచి తెల్లవారుజామున రాసిన పాట అన్నమాట. అందుకే వీలున్నప్పుడు ఆ పాట మీరు కూడా పాడుకుంటే భగవద్ అనుగ్రహం పొందగలుగుతారు.